of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారవి చిత్రం కార్యక్రమం December 11, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బలారవి చిత్రం కార్యక్రమానికి బిగ్ డే. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాయి. అండ్ యాజ్ యూజువల్ అన్ప్రెడిక్టబుల్గా సాగినటువంటి ఈ హోరాహోరీ పోటీలో సరే రిజల్ట్స్ గురించి మనం మాట్లాడుకుందాము, ఎందుకంటే అది క్రూషియలే. కానీ అంతకన్నా క్రూషియల్ ఉర్జిత్ పటేల్ రాజీనామా. నిన్న రాత్రి ఫస్ట్ నేను వార్తలు చూడంగానే, అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, మొన్న మనము ఆర్బీఐ గురించి మాట్లాడుకున్నప్పుడు దీని గురించే చెప్పుకున్నాం కదా, అసలు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేశాడు అన్న స్టేట్మెంట్, దానికి తగ్గట్టు నేను ఏదో నా పర్సనల్ రీజన్స్ వల్ల మానేస్తున్నాను, ఇట్స్ నథింగ్ టు డూ విత్ ఎనీ డిస్క్రిపెన్సీస్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ఆర్బీఐ అని చెప్పి అంత క్లియర్గా చెప్పి, ఇది ఎలా ఉందంటే నా మీద ఎటువంటి దాడి జరిగినా కూడా మీరు ఏమీ అసలు రియాక్ట్ అవ్వకండి, మీరు ప్రశాంతంగానే ఉండండి అని చెప్పినట్టుంది. అలా ఉందన్నమాట. అంత స్పెసిఫిక్గా వ్యక్తిగత కారణాల వల్ల అని చెప్పడం మరీ ఇంకా టూ మచ్గా ఉంది. అందులోనూ ఇంత హేజిల్ జరిగిన తర్వాత, ఇట్స్ బీన్ 4 ఇయర్స్, అప్పటి నుంచి జరుగుతూనే ఉంది, కొంచెం కొంచెంగా ఫండ్స్ తీసుకుంటూనే ఉన్నారు. తర్వాత అసలు యాక్చువల్గా ఇవన్నీ స్వయం ప్రతిపత్తితో నడవలసినవి, దీంట్లో ప్రభుత్వ జోక్యం ఎప్పటి నుంచో ఉంది, రైట్ ఫ్రమ్ ద ఫార్మేషన్. ఇక రాను మరీ టూ మచ్గా తయారవుతుంది. ఇక ఈ 4.5 ఏళ్ళుగా అయితే అసలు చెప్పక్కర్లేదు. అది ఎవరైతే మాట వినారో అర్జెంటుగా వాళ్ళకి ఉద్వాసన బలికేసి కొత్త వాళ్ళని తీసుకురావడం, వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళే అవడం, దీనికి పార్లల్గా ఇంకొకటి రన్ చేయడం. ఇప్పుడు ఈ పేటిఎంలు వీటన్నిటికీ సంబంధించి ఒక బ్యాంక్ ఓపెన్ చేయాలి అన్నప్పుడు అవి ఆర్బీఐ కిందకే రావాలి కదా. అసలు ఏ బ్యాంక్ అయినా భారతదేశంలో పెట్టే ఏ బ్యాంక్ అయినా సరే ఆర్బీఐ పరిధులను అనుసరించి వాటి పరిధిలోనే ఉండాలి. మరి ఈ పేటిఎంలు ఇవన్నీ ప్యారలల్గా ఎందుకు ఉన్నాయి? వాటికి మళ్ళీ స్పెషల్గా ఇంకొకటి ఎందుకు పెట్టారు అంటేనే అర్థమవుతుంది. సో ఇలా వ్యక్తిగత కారణాల వల్ల పదవి నుంచి దిగిపోవాలి అని నిర్ణయించుకున్నట్టు అని చెప్పినా కూడా, పైగా ఇదేంటి విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అని చెప్పారు. ఎక్కడ కూడాను అంటే మామూలుగా మామూలు చిన్న టుమ్మరి ఉద్యోగం చేసుకుంటుంటేనే ఎప్పుడన్నా రెజిగ్నేషన్ పెడితే 1 మంత్ నోటీస్ పీరియడ్ అంటారు, ఇంకా కొంచెం క్రూషియల్ అయితే 3 మంత్స్ నోటీస్ పీరియడ్ అంటారు. అలాంటిది విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఆర్బీఐ గవర్నర్ రిజైన్ చేస్తే పరిస్థితి ఏంటి? అసలు చాలా ఏళ్ళుగా ఆల్మోస్ట్ వివిధ హోదాల్లో ఆయన ఆల్రెడీ విపరీతమైనటువంటి సేవలు అందించి చక్కగా ఒక గౌరవప్రదమైన జీవితాన్ని గడిపి ఆర్బీఐ స్టాఫ్ కానీ ఆఫీసర్స్ కానీ యాజమాన్యం కానీ ఏవైనా సరే ఎన్నో మైలు రాళ్ళు అందుకోవడంలో చాలా వాళ్ళు కృషి చేసి ఇంత చేస్తే, వోట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా డైరెక్ట్గా చెప్పేసి ఓకే ఐఎమ్ లీవింగ్ అన్నట్టుగా వచ్చేస్తే ఇంక అసలు అంటే ఎంత మాత్రం కొంచెం కూడా అసలు చిన్న క్లూ లేదు. అంటే 20 రోజుల నుంచి అనుకుంటున్నారు ఇప్పుడా ఇక్కడ ఇంకోసారా అని, బట్ ఇలా ఇంత సడన్గా ఒకటి వస్తుందని మాత్రం అనుకోలేదు. అందరికీ వోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేశారు, నా స్టాఫ్కి, తర్వాత ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ డైరెక్టర్స్కి అందరికీ కృతజ్ఞతలు అది ఇది అని చెప్పి. అండ్ మోదీ కూడాను ఆయన ఆర్థికపరమైన విషయాలను బాగా లోతుగా అర్థం చేసుకోవడంలో కొంచెం మంచి తెలివైన వాళ్ళు ఉర్జిత్ పటేల్. చాలా క్రూషియల్ స్టేజ్లో బ్యాంకింగ్ వ్యవస్థ కొంచెం బాగా డౌన్ అయిపోతున్న స్టేజ్లో ఒక ట్రాక్లో పెట్టినటువంటి వ్యక్తి, కొంచెం ఫైనాన్షియల్ స్టెబిలిటీ వచ్చింది మన గవర్నమెంట్కి దానివల్ల, అండ్ ఒక మంచి ప్రతిభావంతుడు అది అని చెప్పి ఆయన కూడా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పేసి ఓకే బాయ్ అన్నట్టుగానే చెప్పేశారు. అసలు ఆర్బీఐ గవర్నర్గా డిప్యూటీ గవర్నర్గా ఉర్జిత్ పటేల్ ఎన్నో సేవలు అందించారు. సో అరుణ్ జైట్లీ కూడాను ఆ విషయం మీద కొంచెం మంచి కాంప్లిమెంట్స్ అవి ఇచ్చారు. అసలు దీని వెనకాల అంటే ఇప్పుడు నేను పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల మానేస్తున్నాను అని చెప్పినా కూడా నిజానికి తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని అంతకుముందే ఆల్రెడీ వార్తలు వచ్చినాయి, బట్ అప్పుడు ఆయన దాని గురించి స్పందించలేదు. సో అంటే పరిస్థితుల్లో ఏ మార్పు లేదు, సమస్యలు ఇంకా తీవ్రమవుతున్నాయి రాను అని అనుకుని ఉర్జిత్ పటేల్ రాజీనామా చేశాడు అనేది అందరికీ తెలిసిన విషయం. కాకపోతే ఏంటంటే ఎవరు బయటికి చెప్పట్లేదు అంతే. సో ఈ ఏడాదిలో జరిగినటువంటి రకరకాల కాన్సిక్వెన్సెస్ ప్రభావం వల్లే ఈయన రిజైన్ చేయాల్సి వచ్చింది అనేది, ఇదేంటంటే ఓపెన్ సీక్రెట్, బట్ ఎవరూ చెప్పట్లేదు. దాంట్లో ఫస్ట్ వడ్డీ రేట్లు, వడ్డీ రేట్లని తగ్గించలేదు అన్న కారణంగా గవర్నమెంట్ ఆర్బీఐ మీద అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించలేదు సరిగదా, ఇంకా పెంచింది. దీన్ని రిజర్వ్ బ్యాంకు తన స్వతంత్ర అధికారంగా భావిస్తుంది. అయితే ఈ కాన్సిక్వెన్సెస్ వల్ల గవర్నమెంట్కి ఆర్బీఐకి మధ్య కొంచెం ఫ్రిక్షన్ ఏర్పడింది. నెక్స్ట్ బ్యాంకుల మీద ఉన్నటువంటి షరతులు. ఫిబ్రవరిలో ఆర్బీఐ జారీ చేసినటువంటి సర్క్యులర్లో ఎన్పిఏలు ఉన్నటువంటి, అంటే ఎన్పిఎస్ని డిఫైన్ చేస్తూ దాంతోపాటు లోన్స్ ఎవరైతే మంజూరు చేయడానికి అవసరమైనటువంటి షరతులు ఏవైతే ఉంటాయో వాటిని ఇంకొంచెం స్ట్రిక్ట్ చేయాలి అని, అది కూడా ఒక వివాదానికి కారణమైంది. ఆర్బీఐ నిర్ణయం బ్యాంకులకి వ్యతిరేకంగా తీసుకొచ్చిన అత్యంత కఠినమైన విధానమని గవర్నమెంట్ భావించింది. సో ఆ ఉత్తర్వుల కారణంగా 2 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని మినహా మిగతా అన్ని బ్యాంకులు రుణాలు అందించలేవేమో అనేటటువంటి ఒక డౌట్ వచ్చేసింది. ఇక నీరవ్ మోదీ కుంభకోణం, దానికి సంబంధించి ఆరోపణలు బయటకు వచ్చిన టైంలో ఆర్బీఐ మీద నిఘాకి సంబంధించినటువంటి పాలసీల గురించి గవర్నమెంట్ క్వశ్చన్ చేసింది. అండ్ అదే సమయంలో గవర్నమెంట్ బ్యాంక్స్ మీద ఇంకొంచెం నిఘా పెట్టడానికి వాళ్ళ అధికార పరిధి కొంచెం పెంచాలి అని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ అడిగారు. అట్లా చేస్తేనే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా ప్రైవేట్ బ్యాంకుల తరహాలో పనిచేస్తాయి అనేది ఉర్జిత్ పటేల్ నమ్మకం. ఇక ILNFFs ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ సంస్థ ఆర్థిక సమస్యల కారణంగా వాటి రుణాలను చెల్లించడానికి ఇబ్బంది పడిన టైంలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్కి రుణాల చెల్లింపుల విషయంలో కొంచెం ఊరట కల్పించమని ఆర్బీఐని కేంద్ర ప్రభుత్వం కోరింది. కానీ ఆర్బీఐ దాన్ని డినై చేసింది. నెక్స్ట్ నచికేత్ మోర్ తొలగింపు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు సభ్యుల్లో ఒకళ్ళైనటువంటి నచికేత్ మోర్ని తన టెన్యూర్ ఇంకా ముగియకుండానే ఇంకా 2 ముందే తనని తప్పించారు. ఈ విషయంలో నచికేత్కి ఎలాంటి కొంచెం ముందు ఒక ఫీలర్ ఇవ్వడం కానీ ఒక చిన్న ఇంటిమేషన్ ఇవ్వడం కానీ ఏమీ లేదు. సడన్లీ వన్స్ ఇన్ బ్లూ మూన్ ఏదో ఒకటి చెప్తూ, అంటే చెప్పకుండా ఏదైతే మామూలుగా స్టేట్మెంట్లు పాస్ చేసేస్తూ ఉంటారు కదా, అట్లా అంటే ఒక క్రూషియల్ పొజిషన్లో ఉన్న వ్యక్తిని కొంచెం కూడా క్లూ ఇవ్వకుండా తీసేశారు. అది కూడా ఏంటి, క్లూ ఇవ్వకపోవడం సరే, ఇంకా అసలు టెన్యూర్ కూడా పూర్తి అవన్ కూడా అవ్వలేదు, ఇంకా 2 ఉంది. అండ్ నచికేత్ చాలా విషయాల్లో గవర్నమెంట్ పాలసీస్ని వ్యతిరేకించాడు, అందుకే తనని పదవి నుంచి తొలగించారని అందరికీ తెలుసు. ఇది కూడా బ్యాంక్ ఆఫీసర్స్కి గవర్నమెంట్కి ఉన్నటువంటి దూరం పెరగడానికి కారణమైంది. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్కి సంబంధించిన పేమెంట్స్ కోసం ప్రత్యేక విభాగాలను నియమించాలి అని గవర్నమెంట్ నిర్ణయించింది, సెంట్రల్ గవర్నమెంట్. కానీ ఆర్బీఐ దీన్ని బాహాటంగానే వ్యతిరేకించింది. తన వెబ్సైట్లో ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఒక నోట్ని ప్రచురించి దాని నిరసనని తెలియజేసింది. ఆ తర్వాత ఇంకా ఆర్బీఐ కొంచెం ఇండిపెండెంట్ అధికారాల్లో తాము జోక్యం చేసుకోబోము అని గవర్నమెంట్ ప్రకటించినా కూడా తర్వాత ఇంకా స్టిల్ ఇంట్రూడ్ అవుతున్నది అని తెలుసుకుని ఇలా కాదు అని చెప్పి వాళ్ళు, అంటే ఇదంతా ఎలా అంటే ఒక ప్రాసెస్ ప్రకారం ఫస్ట్ నెమ్మదిగా అలా స్టార్ట్ చేసి పోను దాన్ని ఇంకా కొంచెం జటిలం చేస్తూ వచ్చారు సమస్యని. అప్పుడు ఫస్ట్లోనే కనుక తుంచి ఉంచేద్దాం, మన తోటకూర నాడే చెప్పు ఉంటే కనుక ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చేది కాదని ఒక సామెతను చూసారా, అట్లా ఫస్ట్ డిస్క్రిపెన్సీ వచ్చినప్పుడే సార్ట్అవుట్ చేసుకుంటే ప్రాబ్లం వచ్చేది కాదు. అది ఇంకా చిలవలు పొలవలుగా తయారయ్యి మొత్తం ఇంకా ఒకదానికొకటి యాడ్ అయ్యి అది పెద్ద సమస్యగా తయారైంది. ఇంకా చాలా విషయాలనే చెప్తాను చిన్న విరామం తర్వాత.
అది విలువలేనిదే ఇది నిజములే. నేను లేని నీవు లేని లేవులే లేవులే. తావి లేని పువ్వు విలువలేనిదే ఇది నిజములే. నేను లేని నీవు లేని లేవులే లేవులే. ఇది నిజములే. నేను లేని నీవు లేని లేవులే లేవులే. సిగ్గు తెరలలో కనులు దిల్చుకొని చలను వల్చుకొని బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడా. సిగ్గు తెరలలో కనులు దిల్చుకొని తలను వల్చుకొని బుగ్గ మీద పెళ్లి బొట్టు ముద్దులాడా. రంగులేను నీ మెడలో బంగారపు తాళి గట్టి పొంగిపోవు శుభదినం రానున్నదిలే. తొలినాటి రే తడబాటు పడుతూ మెల్లమెల్లగా నీవు రాగా. నీమేని హొయలు నీలోని వగలు నాలో నగిలిగించలిడగా. అది నిజములే.
నీవు లేని నేను లేని లేనులే లేనులే.
నమస్తే, నేను మీ ఎస్పి శైలజని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 యామడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాత నుంచి కొత్త దాకా మస్త్ జబర్దస్త్ సినిమా ముచ్చట్లు వింటూ మంచి మంచి సినిమా పాటల్ని మాతో కలిసి పాడాలనుకుంటున్నారా? అయితే లేటెందుకు, సింగిలాంగ్ షోకి డైల్ చేయండి. మీకు నచ్చిన పాటల్ని సింగర్ శిశిరాతో కలిసి పాడండి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 7:30 to 8:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఉర్జిత్ పటేల్ రిజైన్ చేశాడు, సరే నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అని చెప్పాడు. ఓకే, అంత బాగానే ఉంది, డన్. కానీ దీని వెనకాల ఉన్నటువంటి కారణాల గురించి మనం విశ్లేషించడం స్టార్ట్ చేస్తే, నేను అంతకుముందు చెప్పాను, మరి మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఆర్బీఐ ఏ విధంగా అంటే ఒక స్వయం ప్రతిపత్తిగా ఉంటూ సడన్గా లాస్ట్ మినిట్లో దాన్ని యూటర్న్ తీసుకుని వీళ్ళకి నచ్చినట్టుగా కట్టడి చేస్తూ ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం. ఇది వరకు కొద్దో గొప్ప ఉండేది, ఇప్పుడు మరీ టూ మచ్ అయిపోయింది అనే విషయం మీద మనం మాట్లాడుకున్నాం. అయితే మామూలుగా దాని అటానమస్ ఇండిపెండెంట్ నేచర్ని లాగేసి ఆర్బీఐ అధికారాలు బాహాటంగానే మొత్తం అందరికీ తెలిసే విధంగా, ఇదివరకు కొద్ది గొప్ప తెలియకుండానే ఉండేది, ఇప్పుడు ఏంటంటే స్ట్రాంగ్ అపోజిషన్ లేకపోవడమో మరి ఇంకొకటో, కానీ అసలు వీళ్ళు మనల్ని అంటే జనాలు ఏమన్నా అనుకుంటారు లేకపోతే ఇది రూల్ కాదు అనేది కూడా విస్మరించేసి వాళ్ళకి నచ్చినట్టు చేస్తున్నారు. దిస్ ఈజ్ హౌ ఇట్ లెడ్ టు దిస్ సిచ్యువేషన్. దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేనంత తక్కువకి బ్యాంక్ డిపాజిట్స్ పడిపోయినాయి. ఎంత దారుణం అంటే, ఇప్పుడు బ్యాంక్ డిపాజిట్స్ కోసం లిటరల్లీ ప్రతిరోజు ఫోన్ చేసి ఈ లోన్ కావాలా, ఆ లోన్ కావాలా, ఈ క్రెడిట్ కార్డు కావాలా, ఈ మ్యూచువల్ ఫండ్స్లో పెడతారా, అసలు టెలికాలర్స్ అయితే నిజంగా ప్రాణాలు తోడేస్తున్నారు. మరి వీళ్ళకి ఆ డేటా ఎవరు అమ్ముతున్నారో తెలియదు, కానీ నిజంగా వాళ్ళని మటుకు పట్టుకొని కుమ్మేయాలనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఆల్రెడీ ఒకటో రెండో లోన్స్ ఉన్న వాళ్ళకి ఫోన్లు చేసి, ఇది వరకు ఒక లోన్ ఉందంటే మళ్ళీ రీపేమెంట్ కష్టమైపోతుంది, 30% ఆఫ్ శాలరీ ఖచ్చితంగా సేవింగ్స్లో ఉంటే తప్ప లోన్స్ తీసుకోకూడదు అన్నటువంటి ఒక ఏవో కొన్ని నార్మ్స్ ఉండేవి, ఇప్పుడు అసలు అవి ఏవీ లేవు. 25% ఆఫ్ ది హౌస్ హోల్డ్ సేవింగ్స్ సుమారుగా పడిపోయినాయి. అవన్నీ బ్యాంకులకి రావాల్సింది, బ్యాంకులకి రావట్లేదు ఆ నిధులు, ఎందుకంటే జనాలకి బ్యాంకుల మీద నమ్మకాలు పోయినాయి. ముందు ఎఫ్ఆర్డిఏ, ఫైనాన్షియల్ రెగ్యులేటరీ అండ్ డిపాజిటరీ అష్యూరెన్స్లో, అంటే వాళ్ళేంటి బెయిలిన్ అనేటటువంటి విధానాన్ని పట్టుకొచ్చారు. అంటే డిపాజిటర్ పర్మిషన్ లేకుండా బ్యాంకు నష్టాలను పూడ్చుకోవడానికి వాడచ్చు అని. ఆ తర్వాత పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత, అంటే పెట్టిన తర్వాత వెనక్కి తీసుకునే ప్రాసెస్ చేశారు. సోషల్ మీడియాలో విపరీతంగా నిరసనలు ఎక్కువైనాయి. 10 lakh crore పెరిగినటువంటి ఎన్పిఎస్, ఆ ఎన్పిఎస్ని తట్టుకోవాలంటేనే ముందు, అంటే ఇప్పుడు మనం అందరం డిపాజిట్ చేసిన అమౌంట్నే కదా, ఇప్పుడు చీటీ ఉంటుంది, ఇట్స్ నథింగ్ బట్ ఏ కాస్ట్లీ, అంటే కొంచెం పెద్ద ఇన్స్టిట్యూషన్ గల ఒక చీటీ పాట లాంటిది అనమాట. అంటే అందరూ తలా ఒక 100 rupees వేస్తారు, ఒక 10 వేస్తే 1000 rupees అవుతుంది. ఈ నెల నాకు అవసరము 1000 rupees అనుకుంటే నేను ఆ 1000 rupees తీసుకుంటాను, దానికి వడ్డీ కడతాను. లేదు నాకు రావడమే 900 ఇస్తారు, కానీ 1000 rupees ఇచ్చినట్టుగా వాళ్ళు రాసుకుంటారు, ఇదంతా వడ్డీలోకి కట్టుకుంటారు, అట్లా ఉంటుంది. ఇంచుమించి ఇవి చేసేది అదే కదా. మన అందరము దేశ ప్రజలందరూ పెట్టినటువంటి డిపాజిట్ల నుంచి ఆ అమౌంట్ని తీసుకుని, వాళ్ళకి అదే కదా, వాళ్ళు లోన్ ఇస్తున్నారు అని అంటే వాళ్ళకి అది క్రెడిట్. అంటే వాళ్ళ దగ్గర నుంచి మామూలుగా మన దగ్గర నుంచి డబ్బులు పోతే మనకి డెబిట్, వస్తే క్రెడిట్, కానీ బ్యాంకులకి రివర్స్. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు బయటికి వెళ్తే వాళ్ళకి క్రెడిట్, ఎందుకంటే దాని మీద వడ్డీ వస్తుంది, రెవెన్యూ వస్తుంది. డిపాజిట్ చేస్తే ఎవరన్నా అది వాళ్ళకి డెబిట్, ఎందుకంటే వాళ్ళు దాని మీద వడ్డీ కట్టాలి కాబట్టి, ఇట్స్ అ లాస్ ఫర్ దెమ్. సో ఈ విధంగా చూసుకుంటే మనం అందరము పెట్టిన డబ్బుల్ని ఒకళ్ళకి వాళ్ళు బ్యాంకు లోన్ కింద ఇచ్చారు. దానికి గ్యారంటీ ఎవరు? మనం ఏదైనా ఒక చిన్న లోన్ తీసుకోవాలంటే రకరకాల గ్యారంటీలు సంతకాలు అసలు మామూలు పేపర్ వర్క్ ఉండదు. ఇంత అయిన తర్వాత కూడాను గ్యారంటీగా లోన్ ఇస్తారన్న గ్యారంటీ అంతకన్నా ఉండదు. ఏదో ఒక లొసుగు చెప్పి మొత్తానికి ఇవ్వరు. కానీ ఈ రోటోమాక్ పెన్స్ అధినేత కానీ, నీరవ్ మోదీ కానీ, విజయ్ మాల్యా కానీ, ఇంకోళ్ళు కానీ, వీళ్ళు ముగ్గురు బయటపడ్డారు. పేర్లే కాదు, దేశం నుంచి బయటపడ్డారు. అందుకని వీళ్ళ గురించి మనకు తెలిసింది. కానీ దేశంలో ఉన్న ఇంకెంతోమంది దొంగలు, నిన్ననే నేను వార్తలు చూస్తే తెలిసింది ఏంటంటే ఇంకా 22 లక్షల కోట్లు ఇంకా అంటే తేలాల్సిన లెక్క ఉన్నది. అయితే దీంట్లో 2 లక్షల కోట్లు ఆల్రెడీ ఎన్పిఏగా ఉంటున్నది. అంటే వీళ్ళు అసలు ఎంతకీ రీపే చేయట్లేదు అన్న విషయం నిన్న వార్తల్లో వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నప్పుడు తెలిసింది. సో ఇలా ఇన్ని రకాలు అంటే ఒక ఎన్పిఎస్ గురించి కానీ, లేకపోతే 10 లక్షల కోట్లకు పైగా వీళ్ళు ఎప్పుడు వీళ్ళు వసూలు చేస్తారన్న విషయం మీద, లేదు ఎస్బీఐ సంగతే తీసుకోండి, పబ్లిక్ లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అది. అరుంధతి భట్టాచార్య October 17, 2018కి 5 ఏళ్ళకి రిలయన్స్ స్పెషల్ అడిషనల్ డైరెక్టర్గా ఆవిడ ఎప్పుడైతే బాధ్యతలు తీసుకుందో, అది ఒక కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని అనిపించదా ఒక మామూలు జనాలకి? కాకపోతే అప్పుడు ఇప్పుడు పదవీ విరమణ చేసిన తర్వాత అంత వెంటనే ఎవరైతే ఎన్పిఏలు ఎక్కువగా పెట్టి ఉన్నారో రిలయన్స్, రిలయన్స్లోనే మళ్ళీ ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఎట్లా చేరతారు? అంతే స్పెషల్ అడిషనల్ డైరెక్టర్గా. సో రిలయన్స్తో కలిసి జియో పేమెంట్ బ్యాంకుని ఏర్పాటు చేశారు, పైగా ఎస్బీఐఏ అది కూడా. ఈ బ్యాంకులో 70% రిలయన్స్, 30% ఎస్బీఐ అంటే ముఖేష్ అంబానీ, అండ్ 30% ఎస్బీఐ. ఏం వాళ్ళ దగ్గర ఫండ్స్ లేవా ఆ 30%ే పెట్టడానికి? ఆర్ డిపాజిటర్స్ లేరా? సో ఎస్బీఐ డిజిటల్ బ్యాంకింగ్ని ఒక్క ఎంఓయూ తోటి రిలయన్స్కి అప్పచెప్పేశారు. టోటల్గా ఎస్బీఐ పబ్లిక్ సెక్టర్ బ్యాంకుగా ఉన్నటువంటి ఏదైతే ప్రతిష్ట ఒకటి ఏదైతే ఉందో దాన్ని సమస్తాన్ని రిలయన్స్కి తాకట్టు పెట్టారని చెప్పుకోవచ్చు. ఇంకా ఒక్కసారి గుజ్జుబాయ్ చేతికెళ్ళింది అని అంటే ఇంకా అది మనం మర్చిపోవచ్చు. ఇంకా దీనికి మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఎంఓయూ సైన్ చేసిన తర్వాత ముఖేష్ అంబానీని అన్నారు, కానీ అంటే ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కస్టమర్ బేస్ ఉన్నది ఎస్బీఐయే, లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అది. ఇప్పుడు ఆ డేటా అంతా మరి అంబానీ చేతిలోకి వెళ్ళిపోయినట్టే కదా, డేటాబేస్ అంతా. అండ్ సబ్సిడరీ బ్రాంచెస్ని విలీనం చేయడం వల్ల ఇంటర్నేషనల్ నామ్స్ ప్రకారం 100,000 మందికి 40 బ్రాంచ్లు ఉండాలి. బట్ ఇప్పుడు చూసుకుంటే ఎన్ని ఉన్నాయి? 100,000 మందికి 7 బ్రాంచ్లు. ఎందుకు? ఇది వరకు సబ్సిడరీ బ్యాంక్స్ ఉండేవి, వాటన్నిటిని ఇప్పుడు అన్ని ఎస్బీఐ బ్యాంకులు ఎందుకు అని చెప్పి ఎస్బీహెచ్ ఎస్బీఎస్ ఎస్బీపి ఇలా రకరకాలు ఉన్నాయి కదా, ఎస్బీహెచ్జే ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఒకటే ఊర్లో ఇన్ని స్టేట్ బ్యాంకు ఎందుకు? అవన్నీ ఎస్బీఐలో విలీనం అయిపోయినాయి కదా, సో బ్రాంచెస్ని డిజాల్వ్ చేస్తున్నారు కొన్ని. దానివల్ల ఏమవుతుంది, 100,000 మందికి ఎన్ని బ్రాంచ్లు అంటే ఎన్ని బ్యాంకులు ఉండాలో, 100,000 మందికి సుమారుగా 40 బ్రాంచ్లు ఉండాలి అంటే ఇప్పుడు 7 ఉన్నాయి. అండ్ ఇంకొకటి, బ్యాంక్ కన్సాలిడేషన్ పేరుతోటి ఎస్బీఐ బ్రాంచెస్ని టోటల్గా తగ్గించేశారు. తర్వాత ఏంటి చెప్తా ఈ చిన్న విరామం తర్వాత.
మౌనం ఈ విజయం ఇదేనా, ఇదేనా తెలియ కానుక,
ఈ మౌనం ఈ విజయం ఇదేలే, ఇదేలే మగువ కానుక, ఈ మౌనం
ఈ
ఇన్ని నాళ్ళ మనవల పులు వికసించుట ఇందుకా ఇన్ని నాళ్ళ మనవల పులు వికసించుట ఇందుకా తెలియ కానుక ఈ మౌనం
మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక
కనులు కలసి అనువదించు ప్రణయ భావ గీతిక
ఈ మౌనం ఈ విడియం ఇదేలే ఇదేలే మగువ కానుక ఈ మౌనం
ఏకాంతము దొరికినంత ఎడమో మా నీ వేడుక ఏకాంతము దొరికినంత ఎడమో మా నీ వేడుక
ఎంత ఎంత ఎడమైతే ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయిక
ఈ మౌనం తెలియ కానుక
ఈ మౌనం
ఓహో
ఈ విడియం ఇదేలే ఇదేలే మగువ కానుక
హాయ్ నమస్తే, నేను మీ మాళవిక. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది! సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
డర్టీ పాలిటిక్స్, షాకింగ్ ఇన్సిడెంట్స్, ట్రబుల్సమ్ సిచ్యుయేషన్స్, అబ్బబ్బా ఇవన్నీ ఎవరికి కావాలి? నేను ఈజీ గోయింగ్ టైప్ బాస్, ఎర్న్ అండ్ ఎంజాయ్.
తప్పించుకు తిరుగువాడు ధన్యుడు. ఇది కరెంట్ యూత్ మైండ్ సెట్. మనం తప్పించుకు తిరుగుతాం సరే, కానీ ఈ వైఖరి వల్ల మనం ముందు తరాలకు కనీసం భద్రంగా జీవించగలిగే ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించగలమా?
స్వార్థం కోరలు చాచి ప్రతి రంగంలోనూ దొరికినంత దోచుకుని దాచుకోవడమే పరమార్థంగా సాగుతున్న నేటి స్థితిగతులు వెనుక ఉన్న అసలైన ఉద్దేశాలను, వాస్తవాలను మీ నగేష్ పంచాగ్నుల మీ ముందుకు తెస్తారు.
భారత కాలమానం ప్రకారం ప్రతి సోమవారం, శుక్రవారం రాత్రి 9:30 ప్రసారమయ్యే మన దేశం మన రాజ్యం షోని తప్పక వింటారు కదూ.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళ్ళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఎస్బీఐ బ్రాంచెస్ని తగ్గించేశారు బ్యాంక్ కన్సాలిడేషన్ పేరుతోటి. ఆ తర్వాత నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు ఎస్బీఐ కస్టమర్స్ నుంచి వసూలు చేస్తుంది. మినిమం బ్యాలెన్స్ లేదు, లేకపోతే నార్మల్ కస్టమర్స్కి ఫైన్లు, హై నెట్వర్త్ కస్టమర్స్ కోసం ఏమో స్పెషల్ బ్రాంచెస్, ఆల్మోస్ట్ 35,000 HNW బ్రాంచెస్ ఉంటే ఇప్పుడు దాన్ని లక్ష్య చేస్తున్నారు. ఎస్, హై నెట్ వర్త్ HNW అంటే హై నెట్ వర్త్ బ్రాంచెస్ 35,000 ఉంటే ఇప్పుడు దాన్ని 100,000 బ్రాంచెస్ చేశారు. ఎందుకంటే ఈ నార్మల్ బ్రాంచెస్కి వాళ్ళు రావాలంటే పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు, అందరితో పాటు అలా క్యూలో నిలబడి అవన్నీ వాళ్ళకి చాలా కష్టం కదా. చాలా బాగా వెల్ సెటప్ పీపుల్ ఉన్నారు, వాళ్ళంతా మంచి రిచ్ బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ అండ్ గోల్డెన్ స్పూన్. సో వాళ్ళు మామూలు బ్యాంకులకు వచ్చి, అంటే మేబీ అది SBIయే కావచ్చు, కానీ అందరూ మామూలు జనాలతోటి ఆ చెమటలో క్యూలో నిలబడి టెల్లర్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ చెక్ ఇచ్చి డిపాజిట్ చేసి ఇవన్నీ కష్టం కదా పాపం. అందుకని వాళ్ళ కోసమని HNW బ్రాంచెస్ని 100,000కి పెంచారు. అండ్ SBIలో చీఫ్ అరుంధతి, రిలయన్స్లో స్పెషల్ అడిషనల్ డైరెక్టర్, SBI డిజిటల్ బ్యాంకింగ్ని రిలయన్స్కి అవుట్సోర్స్ ఇచ్చారు, జియో పేమెంట్ బ్యాంక్ని SBIయే నడిపిస్తున్నది, SBI షేర్ 30%, రిలయన్స్ షేర్ 70%. అంటే పేమెంట్ బ్యాంక్ అంటేనే మామూలుగా డెబిట్ ఆర్ ఈ వ్యాలెట్ ఎక్సెట్రా వీటికి సంబంధించింది కదా. సో ఇవన్నీ కూడా మరి RBI కిందకి రావాలి, ఎందుకంటే కరెన్సీ రూపం ఏదైనా ఏది మారినా రెండు కూడాను మనీయే కాబట్టి. ఒక కంట్రీస్ ఎకానమీలో మనీ ఎంత ఉండాలి, క్రెడిట్ ఎంత ఉండాలి అనేది RBI రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి. ఎల్స్ మనీ సప్లై ఎక్కువైతే ఇన్ఫ్లేషన్ ఎక్కువ అవుతుంది, అంటే ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది, దానివల్ల రేట్లు పెరుగుతాయి. అదే క్రెడిట్ పెరిగితే, అంటే ప్రజల ఆదాయం కొంచెం, ఒక సపోజ్ ఒక 100 రూపాయలు ఉందనుకోండి, నేను 150 రూపాయలు ఖర్చు పెట్టాలని అనుకోండి సపోజ్, అప్పుడు అప్పులు ఎక్కువైతే బ్యాంకులు దెబ్బతింటాయి. సో ఇంటర్నేషనల్ నార్మ్స్ ప్రకారం సెంట్రల్ బ్యాంక్ ఆర్ మన దేశం కేసులో చూసుకుంటే కనుక RBI, ఇవి రెండు అప్పులు ఎక్కువ అవ్వకుండా రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి, చెయ్యాలి కూడా. ఇప్పుడు మోదీ గవర్నమెంట్ ఏం చేస్తున్నది, RBI నుంచి అధికారాలన్నీ తొలగించేసి పేమెంట్ బ్యాంక్ రెగ్యులేషన్స్ అని పేమెంట్ రెగ్యులేటరీ బోర్డు ఒకటి ఏర్పాటు చేసి దానికి ఇచ్చింది. దీన్ని ఏర్పాటు చేయడానికి ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ అని ఒకటి ఏర్పాటు చేసి అందులో రిజర్వ్ బ్యాంక్ ప్రతినిధిని కూడా పెట్టారు. ఇప్పుడు RBI ప్రతినిధి డిఫెండ్ నోట్ ఇచ్చి, అంటే నిరసన తెలియజేసి బయటకు వచ్చేశారు. ఆఫ్ కోర్స్ గుట్టుగా కాకుండా RBI ఆఫీషియల్ ప్రెస్ నోట్లో చెప్పింది. అది అన్యాయం, ఎక్కడైనా RBI చేతిలోనే ఉంటుంది. ఎకానమీలో మనీ సప్లై మీద, క్రెడిట్ మీద మాకు కంట్రోల్ లేకపోతే ఆర్థిక అస్తవ్యస్తం అనేది జరుగుతుంది, నష్టం వస్తుంది, సంక్షోభాలు అవి అన్నీ, అంటే ఒక పాయింట్కి వచ్చేసరికి ఇంకా అసలు ఆ ద్రవ్యోల్బణాన్ని కనీసం కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టమైపోతుంది. విరాల్ ఆచార్య, RBI డిప్యూటీ డైరెక్టర్, స్వయం ప్రతిపత్తిని కొట్టేస్తే షేర్ మార్కెట్ పడిపోతాయి అని అన్నారు. 1935లో RBI ఒక చట్టం చేసింది, 1926లో రాయల్ కమిషన్ ఒక కరెన్సీ అండ్ ఫినాన్స్ రికమెండేషన్ మీదకి వచ్చింది. ఆ చట్టంలో సెక్షన్ 7 ఏం చెప్తుంది అంటే, ప్రజా ప్రయోజనాల కోసం RBIకి సజెషన్స్ ఇచ్చే హక్కు గవర్నమెంట్కి ఉన్నది. ఇది రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసుల్లో వాడుకోవడానికి మాత్రమే ఉన్న ఒక చట్టం. 70 ఏళ్లలో ఏ PM కూడా ఈ అధికారాన్ని ఉపయోగించలేదు. ఆఖరికి వడ్డీ రేట్ల రెగ్యులేషన్ కూడా పీకేసి మానిటరీ రెగ్యులేటరీ కమిటీ అని సెంట్రల్ గవర్నమెంట్ నామినేట్ చేసిన 3 వ్యక్తులతో ఒక కమిటీని వేసింది. మనకేంటంటే ఎంతసేపు కూడాను ఒక కమిటీ వేసి నిర్ణయించి అట్లా చేస్తే తప్ప అసలు మన, అంటే ఒక ఇది నా జోన్ర కాదు అని ఊరుకోవడం అనేది ఉండదు. ప్రతి దాంట్లోనూ నేను ఇన్వాల్వ్ అవుతాను, ప్రతి దాంట్లో నేను ఇంట్రూడ్ అవుతాను అన్నట్టుగా తయారైంది. సో ఈ మానిటరీ రెగ్యులేటరీ కమిటీ అనే సెంట్రల్ గవర్నమెంట్ నామినేట్ చేసినటువంటి 3 వ్యక్తుల ఒక కమిటీ ఉంది కదా, దాంట్లో 3rd అపోజ్ చేసినందుకు గురుమూర్తిని ఇంకొకళ్ళని ఆర్బీఐ ప్యానెల్లో నియమించారు. వీళ్ళు ఏం చేస్తారు, ఆర్బీఐ డైరెక్టర్నే బెదిరించారు, మీరు ఉంటే ఉండండి లేకపోతే పోండి అని. ఇంకా శివరాకర్కి రిజర్వ్ బ్యాంక్లో ఉండే క్యాష్ రిజర్వ్స్, అంటే ఎప్పుడైనా బ్యాంకులో ఏదైనా సంక్షోభం వచ్చి మూసేసే పరిస్థితి వచ్చింది, ఎన్పిఎలు ఎక్కువైపోయినాయి, ఏదో ఒకటి ఇలాంటిది ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకున్నప్పుడు, అలాంటి క్రైసిస్లో క్రైసిస్ మేనేజ్మెంట్ కింద దాన్ని వాడుకొని ఆ రిజర్వ్ మనీ ఏదైతే ఉందో దాన్ని డిపాజిటర్స్ని ఆదుకోవడానికి పెట్టినటువంటి రిజర్వ్స్ మీద కూడా కన్నుపడి వాటిని ఇచ్చేయమని హిస్టరీలోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, ఫస్ట్ టైం అలా జరుగుతుంది. ఫస్ట్ ఇనిషియల్గా ఎంత తీసుకున్నారు, తర్వాత ఎంత తీసుకున్నారు వాటి గురించి, అంటే ఫస్ట్ ఎవరైనా సరే ఫస్ట్ ఓకే మనం అంతా బాగానే ఉన్నాం, ఎందుకంటే ఇప్పుడు అపోజిషన్ ఉందా లేదా అన్నది పక్కన పెడితే అని ఎంత వాళ్ళు ట్రై చేసి కొంచెం, అంటే ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది దేనికైనా సరే, దాన్ని క్రాస్ చేసి మరి ఉన్న డబ్బులన్నీ ఒకటేసారి ఇచ్చేయ్యానంటే ఏదో బంగారు బాతు గుడ్డు ఉంటుంది చూసారా, ప్రతిరోజు ఒక బంగారు గుడ్డు ఇస్తూ ఉంటుంది, ఏచి ప్రతిరోజు ఇలా అడిగి ప్రతిరోజు గుడ్డు ఇవ్వమని అడిగే కన్నా కూడాను ఒకేసారి దాన్ని పొట్ట కోసేస్తే దాంట్లో ఉన్న గుడ్లన్నీ నాకే కదా అనుకుని కోసినట్టుగా ఆర్బీఐ నుంచి కూడాను నెమ్మదిగా డబ్బులు దండుకోవడం స్టార్ట్ చేసి ఫస్ట్ 30,000 కోట్లు, తర్వాత 66,000 కోట్లు, 27-28 లక్షల కోట్ల బడ్జెట్ వేసే సెంట్రల్ గవర్నమెంట్కి 1,000 కోట్లు అవసరమా? కాదు, ఆర్బీఐ దగ్గర రిజర్వ్ లేకపోతే గవర్నమెంట్ మన పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు దెబ్బతింటాయి. అప్పుడు బిర్లా బ్యాంక్స్, లక్ష్మీ మిట్టల్ బ్యాంక్స్, అంబానీ బ్యాంక్స్ లాభపడతాయి. ఎయిర్టెల్ బ్యాంక్స్ అసలు ఏం చేస్తున్నాయి, ఫ్రాంక్గా మాట్లాడుకుంటే ఒక విషయం, కస్టమర్ పర్మిషన్ లేకుండా ఒక ఫామ్ నింపకుండా జస్ట్ లైక్ దట్ అకౌంట్ ఓపెన్ చేసేసి గ్యాస్ సబ్సిడీలు, తర్వాత ఏమో ఇంకా మిగతావి అన్నీ తన వైపుకే తిప్పుకున్నాయి. ఇలాంటి వాటిని రెగ్యులేట్ చేయాల్సింది ఆర్బీఐ, దానికి అధికారం మొత్తాన్ని తీసేసి ఇప్పుడు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అనడం, అంటే పాముకి ఫ్యాంగ్స్ తీసేస్తే వాటి కూరలు తీసేసి ఆ తర్వాత ఏమో నీ ఇష్టం, నువ్వు ఎక్కడికన్నా ఇళ్ళు ఏమన్నా కాటైనా అసలు నేనేం అనను అంటే ఎలా ఉంటుందో, ఆర్బీఐకి ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తి అధికారాలన్నీ తీసేసి ఆ తర్వాత దాన్ని జనాల మీదకి వదిలితే అలాగే ఉంటుంది. సో ఇలాంటి వాటిని రెగ్యులేట్ చేయాల్సినటువంటి ఆర్బీఐకి దాని అధికారాన్ని కంప్లీట్గా తీసేసుకునేసరికి ఈ డిమానిటైజేషన్ కానీ, డిమానిటైజేషన్ కూడాను ఏం జరిగింది, రఘురామరాజును ఒప్పుకోలేదు. సో టెన్యూర్కి ముందు అంటే సాగనంపేసి తనని తన మనిషిని పెట్టుకుంటే అవుతుంది అనుకుని ఇప్పుడు తనని తీసుకొచ్చారు. ఈవెన్ తను కూడాను వినడు అంటే ఇంకా రాను ఎంత భరిస్తారు. సో తనే మరీ ఇంత జోక్యం నా వల్ల కాదు అని ఎదురు తిరిగారు. కరెక్ట్గా ఎలక్షన్స్ టైంలో ప్రతిపక్షాల దగ్గర డబ్బు ఉండకూడదు అని చేశారు.